ఇంక ఏ దేవుడికి పూజించట, ముందు వెళ్ళి ఏ దేవతా పూజామా అని సకల దేవతా స్వరూపిణి అయిన సీతా పాద పద్మములకు భక్తితో నమస్కారం చేస్తాడు. అటువంటి వాడు ఏమంటున్నాడు, ప్రతిదినమేను తొల్దొలుతా అన్నాడు. అందుకే మొట్టమొదటగా నీ పాదాలకు నమస్కరించేవాణ్ణి, పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దేవనలనంది చెరింతు నీకు నమస్కారం చేసి సాటిలేని నీ ఆశీర్వచనాలు అందుకునేవాణ్ణి. తద్వారా నా జీవితం చరితార్థమయ్యేది. నేను ఆ రోజు నీ నమస్కారం అందుకున్నాకే వేరే పనిలోకి వెళ్ళేవాణ్ణి. ఆ భాగ్యము ఈ గతి ఎడమా ఏ ఈ విధంగా దూరమైపోయింది. ఇంకెప్పుడుగాంతుభవత్ పాదపద్మములు, మళ్ళీ ఈ జన్మలోనో మరో జన్మలోనో ఎప్పుడు చూస్తానో నీ పాదపద్మములు, నీకు నమస్యతములు అనర్తునమ్మా అన్నాడు. వందల కొలది నమస్కారాలు, ఇదే ఆఖరిసారి. అందుకే కడసారి గ్రహింపు జానకీ సతీ అన్నాడు. ఆ బంధం అటువంటిది, వెళ్ళిపోయాడు ఆయన. అదిగో సీతాదేవి దుఃఖిస్తూ ఉంటే ఆ సమయంలో కొంతమంది ఋషుల కుమారులు చూశారట. వాళ్ళంతా వాల్మీకి శిష్యులు, పరుగు పరుగున వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళారు. తమ కులగురువు, తమ దైవం, సమస్తం రామాయణ రచయిత, సృష్టిలో ఆదికవి ఆయన, అటువంటి మహాత్ముని దగ్గరికి వెళ్ళి ఒక లక్ష్మీదేవత, ఇంకా వాళ్ళు లక్ష్మి అన్నారంతే, ఆది లక్ష్మి లాంటి ఒక తల్లి గంగానదీ తీరంలో ఏడుస్తోంది, గర్భవతి, ఎవరో తెలియదు. ఆవిడ తేజస్సుని చూసి మేము ఆశ్చర్యపోయాం. అహో ఏమి కాంతి, ఆ తల్లిని చూస్తే గౌరవం కలిగింది, మీకు చెప్పడానికి వచ్చామంటే. అప్పుడు వాల్మీకి అన్నీ తెలుసున్నవాడు గనక, నా రామాయణ కథానాయిక కరుణాస్వరూపిణి మహాలక్ష్మి అని మనస్సులో భావించి శిష్యుల్ని వెంటబెట్టుకొచ్చి, భౌతికంగా తాను గురువు పెద్దవాడు, ఆవిడ ఎంత లక్ష్మి అయినా, అందుకే మానసికంగా నమస్కరించాడు, పైకి మాత్రం దేవన ఇచ్చాడు. అమ్మాయి ఎవరు తల్లి అంటే నేను సీతనన్నదామె. అప్పుడు ఆయన, నేను మీ రామాయణ కావ్యం రాసిన వాల్మీకి మహర్షినమ్మ, నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టి నా ఆశ్రమాన్ని, నన్ను, అసలు మా శిష్యులను అందరినీ చరితార్థుల్ని చెయ్యన్నాడు ఆయన. ఈ ఘట్టం చెబుతున్నప్పుడు కంఠం గద్గదం అయిపోతుంది నాకు. ఎంత అదృష్టవంతుడు ఆయన, ఆ జగన్మాత ఆశ్రమంలోకి అడుగుపెట్టింది, ఆమె కథ రాయగలిగాడు. రాముడి కంటే రామ పత్నికి విలువ ఎక్కువ, ఆవిడ తల్లి కనుక, తల్లిదండ్రుల్లో తల్లికి ప్రథమ స్థానం అన్నారు. ఆ తల్లిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ కూడా చాలా అత్యద్భుతమైన ఒక పద్యం ఉన్నది, కానీ ఈ పద్యం రాసిన వాడు తిక్కన గారు, నిర్వచనోత్తర రామాయణంలో రాశాడు. తిక్కన నిర్వచన ఉత్తర రామాయణంలో వాల్మీకి మహర్షి చేత సీతతో ఇలా అనిపిస్తాడు. ఎంత అద్భుతమైన పద్యం అది, చాలా గొప్ప పద్యం అన్నమాట. ఇదేమన్న ఆశ్రమంబు ఇచట నీవు వసింపుము లోకపావని, సదమల వృత్తి నీకు పరిచర్యలు చేయుదురీ తపస్వినుల్, ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు, నీ పదములు సోకి మా ఉనికి పావనమై చెలువందు అమ్మరో. అమ్మా, ఇదే మన ఆశ్రమం. ఎంత గొప్పవాడండి వాల్మీకి. ఇది నా ఆశ్రమంలా, ఇదే మన ఆశ్రమంబు. ఇక్కడ తిక్కన గారి గొప్పతనం అన్నమాట. అమ్మవారు తనది, అమ్మ ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశం అంతా ఆవిడిది, అయినా తాను ఉంటున్నాడు కాబట్టి ఇది మనందరిది అని చెప్పడానికి ఇది మన ఆశ్రమం అన్నాడు. ఎవరైనా మన ఇంటికి ఎంత గొప్పవాళ్ళు వచ్చినా, ఇది నా ఇల్లు అండి, మా ఇంట్లో ఉండండి, మా ఇల్లు అంటాడు తప్ప మన ఇల్లు అండం. అంత తేలిగ్గా నోట్లోంచి ఆ మాట రాదు. ఆయన మహాత్ముడు గనక, ఇదేమన్నా ఆశ్రమంబు ఇచట ఈవు వసింపు, ఇక్కడ నువ్వు నివసించవమ్మా, మందే అంటే నీదే అని చెప్పడం. నువ్వు లోకపావనివి, ఇది తీసుకునే కొంతమంది ఆవిడకి లోకపావని అని పేరెట్టేశారు తర్వాత, కానీ నిజానికి తిక్కన గారి సంబోధన ఇది. అమ్మా నువ్వు లోకపావనివి, సమస్త లోకాలని పవిత్రం చేసే తల్లివి, నీకు ఇక్కడున్న తపస్వినులు ఈ ఋషిపత్నులు సేవ చేస్తారు, నిరంతరం రామనామం ఇక్కడ మేమందరం ఉచ్చరిస్తాం, ఆ రామనామంతో తపోవనం ప్రతిధ్వనిస్తుంది, నీ పాదములు సోకి మా ఉనికి పవిత్రమైంది అన్నాడు ఆయన. నువ్వు అడుగు పెట్టడం వల్ల మా ఆశ్రమాలు, మా తపోభూమి ఇవన్నీ పుణ్యతీర్థములైపోయాయి అన్నాడంతే. ఇప్పటికి కూడా ఆ పవిత్ర భూమికి మేము వెళ్ళాం 1999 చాలామందిని తీసుకుని. కాన్పూరు దగ్గర ఒక 20 కిలోమీటర్ల దూరంలో బిఠూర్ అని ఉంది, అదిగో అక్కడ అన్నమాట గంగానదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం ఉన్నది. అక్కడ కూడా మళ్ళీ త్వరలో ఒకసారి రామాయణం నవాహ దీక్షతో చేస్తాం. అత్యద్భుతం. ఆ ప్రదేశం చూస్తే శరీరం గగురు పొడుస్తుంది. నైమిషారణ్యం కూడా అక్కడికి దగ్గరే, ఒక 120 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొన్ని క్షేత్రాలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఆ గంగానదీ తీరం చూస్తే శరీరం పొంగని వాడు ఉండడు. అక్కడికి నాతో పాటు చాలామంది వచ్చారు. అందరూ ఆ గంగానదీ స్నానం చేసి జీవితం చరితార్థం చేసుకున్నారు. లవకుశులు పుట్టిన ఆశ్రమం వారందరికీ చూపించాను అక్కడ అన్నమాట. హనుమంతుడు అక్కడ తాండవం ఆడేట్టు ఒక రోజున ఈ పిల్లల్ని చూసి ఆనందంతో. సరే, అదో పక్కన పెడితే, సీతాదేవిని నీ పాదముల వల్ల ఈ ఆశ్రమం పవిత్రం అవుతుందన్నాడు ఆయన. ఆశ్రమంలో ఒక ప్రాంతం కేటాయించాడు, ఒక గుడిసె ఆవిడికి కేటాయించాడు, ఒక పర్ణశాల. అందులోనే ఉన్నది, అందులోనే లవకుశుల్ని కన్నదామి. సరే, రామచంద్ర ప్రభువు తర్వాత అశ్వమేధ యాగం చేశాడు లోకశ్రేయస్సు కోసం. ఆ యాగం సమాప్తి అవుతున్న సమయంలో లవకుశులు అక్కడికి వచ్చారు. అప్పుడే గానం చేశారు. మనకి రామాయణంలో చెప్పిన మాట, అదేం బయట మాట కూడా కాదు. రామచంద్రుడు అశ్వమేధ యాగం పూర్తి చేస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి సతానంగా వాల్మీకి మహర్షి నేర్పిస్తే రామాయణం గానం చేశారట. అసలు రామాయణం ప్రారంభంలో ఏమని చెప్పారు? కుశీలవులిద్దరూ రాముడి సన్నిధానంలో రామాయణం మొదలుపెట్టారు అని. అక్కడి నుంచి అయోధ్యానగరము, దశరథుడు, పుత్రకామేష్టి, ఈ కథ అంతా వస్తుంది. ప్రారంభంలో కథ అలా మొదలవదు. రాముడు రాజ్యపాలన చేస్తున్నాడని మొదలుపెట్టి ఆయన అశ్వమేధయాగంలోకి లవకుశులు రావడంతో వాళ్ళు రామకథ గానం చేయడంతో ఆ రామకథని మనకు వినిపించాడనమాట. అంటే వెనక నుంచి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ముందు కథ ప్రారంభిస్తాడనమాట. అదిగో ఆ కథలో లీనమైపోయాడు రాముడు. అలా ఉండిపోయాడు, తన్మయుడైపోయాడు. పుణ్యపుత్రులారా, ముద్దు కుర్రలు మీరు, తల్లి ఎవరు మీకు, తండ్రి ఎవరు. ఇప్పుడు నేను చదివిన పద్యం భాగవతంలో పోతన గారు రామచరిత్రలో రాసింది. 108 పద్యాల్లో అద్భుతంగా రామాయణం రాసేసాడు ఆయన. మహామధురం. నా అదృష్టం వల్ల ఇన్ని చదివి మీ అందరికీ హనుమత్ చరిత్ర చెప్పగలుగుతున్నాను. చదవడం అంటే నా వల్ల అవుతుందా? ఆ హనుమంతుడే ఈ కథ మీకు చెప్పడానికి ఇన్ని రకాలైనవి తిరగేసాడు, తిరగా వెయ్యడానికి తోడ్పాటు ఇచ్చాడు, ధారణ ఇచ్చాడు ఆ మహాత్ముడు. మీరెవరు పుత్రులు, మహాత్ములు మీరు, ముద్దుగా ఉన్నారు అని అడిగట్ట రాముడు ఏమి ఎరగనట్ట పిల్లల్ని. అప్పుడు వాళ్ళు అన్నారు, మా అమ్మ ఎవరో తెలియదు, మా నాన్న ఎవరో తెలియదు, మా అమ్మ మాత్రం నా పేరు ఇది లోకపావనే అని చెబుతోంది, అంతే, అదొక్కటే మాకు తెలుసున్నది అనగానే, అయితే మీ అమ్మ తొందరలో మళ్ళీ మీకు కనపడుతుంది ఇక్కడికి దగ్గరలో, మీ నాన్నని గుర్తుపడతారన్నట్ట. ఆ యాగ సమాప్తి సమయంలో సీతను అక్కడికి తీసుకొచ్చాడు వాల్మీకి. అదిగో ఆవిడే మీ అమ్మేనా అంటే, అవునండి. అప్పుడు ఆవిడ చెప్పింది లవకుశులకి, రామచంద్రుడు మీ తండ్రి అని. వాళ్ళు ఆశ్చర్యపోయారట. అక్కడ చాలా అత్యద్భుతమైన మరొక పద్యం పోతన గారు భాగవత నవమస్కంధలో రాస్తాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు రాముడు, ఆ దివ్య మంగళ విగ్రహం పరమ సౌందర్యంతో నిండిన దాన్ని లవకుశులు చూశారని ఆ రూపాన్ని పోతన గారు తన సంపూర్ణ భక్తితో రామభక్తుడు రాముడికి అంకితం చేశాడు కనుక భాగవతాన్ని రాశాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు, మహాసుగంబులు విల్లును దాల్చువాడు, కడువిప్పగు వక్షమువాడు, మేలుపై జల్లెడివాడు, నిక్కిన భుజంబులవాడు, యశంబు దిక్కులను జల్లెడివాడునైనా రఘుసత్తముడు, రఘుసత్తముడు ఈ ఉతమాకభీష్టముల్. ఆ రామచంద్రుడు నీలమేఘఛాయ శరీరుడు, పద్మనయనంబులవాడు, తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు, గొప్ప బాణాలు, విల్లు ధరిస్తాడు, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు, మేలుపై జల్లెడివాడు, అందరి మీద కృపారసాన్ని వర్షిస్తాడు, అందరికీ శుభమిస్తాడు, శుభ ప్రసరణ చేసే దృక్కులు ఆయనవి. నిక్కిన భుజంబులవాడు, మంచి బలమైన ఎముకలు కనబడిన ఎత్తైన భుజాలు కలిగిన వాడు, ఎగుభుజాల వాడు. తన కీర్తిని అన్ని దిక్కులా వెదజల్లాట. అంటే ఏ వైపు వెళ్ళినా రాముడి కీర్తి ఉంటూనే ఉంటుంది. రాముడి కీర్తిని ఎప్పుడు ఎక్కడా మనం వినకుండా ఉండం. మలేషియా వెళ్ళండి, రామాలయం. కౌలాలంపూర్లో రామాలయం ఉంది. ఇండోనేషియాలో రామాలయం ఉంది. అమెరికాలో రామాలయం ఉంది. ఆనాడు ఈనాడు ఏ ప్రదేశంలో అయినా రామాలయాలు ఉన్నాయి. రామాలయం లేకపోతే అసలు అది దేశమే కాదన్నారు. అన్ని దిక్కులలోనూ అని ఆయన కీర్తి ఉన్నది. అటువంటి రఘుసప్తముడి ఉత్తమాకభీష్టములు, ఆ రఘుసప్తముడు రామచంద్రుడు మాకు కోరిన కోర్కెలు తీర్చుగాక, మమ్మల్ని అనుగ్రహించుగాక అన్నాడు ఆయన. అటువంటి రామచంద్ర ప్రభువుని చూశారు, వర్ణించారు. ఆ తర్వాత సీతాదేవి అగ్నిప్రవేశం చేసేసింది. లవకుశులు ఇద్దరునేమో రాముడి దగ్గర ఉండిపోయారు. ఇంకా రాముడి అవతారం సమాప్తం కావాలి. ఆ సమయంలో అక్కడ హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ రామాయణంలోనూ పరాశర సంహితలోనూ కొంచెం వేరువేరుగా ఉన్నాయి తమాషా కథలు. రామాయణంలో ఉత్తరకాండలో అయితే దుర్వాస మహర్షి రావడం, దానితో లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్ళడం, రాముడు లక్ష్మణుడిని పరిత్యజించడం వరకు చెప్పారు. అది కాకుండా మరొక కథ కూడా, అది రామాయణంలో ఉన్న పరాశర సంహిత కూడా ప్రామాణికమే కనుక ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఒకరోజున హనుమంతుణ్ణి రాముడు గుమ్మం దగ్గర కాపలా పెట్టాడు. ఇంతలో అక్కడికి ఒక మహానుభావుడైన ఋషి వచ్చాడు. మంచి నల్లగా బలంగా ఉన్నాడు, విభూతి రేఖలు ధరించాడు. ఆ ఋషి వచ్చి రావడంతో హనుమ రాముడితో ఏకాంతంగా మాట్లాడతాను తీసుకువెళ్ళన్నట్ట. రాముడు ఉన్న చోటికి తీసుకెళ్ళాడు హనుమంతుడు. ఆ ఋషి, రామచంద్ర నేను దివ్య ఋషిని, నీతో ఏకాంతంగా మాట్లాడాలి, లోపలికి ఎవరు వచ్చినా వాడికి శిరశ్ఛేద శిక్ష విధించు అన్నాడు. వెంటనే హనుమంతుడిని పిలిచి, రాముడు ఈ ఋషితో నేను ఏకాంతంగా మాట్లాడాలి, ఈ లోపలికి ఎవరైనా వస్తే, నువ్వు అయినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మరణదండన శిరశ్ఛేదం, మేము మళ్ళీ బయటకు వచ్చేదాకా లోపలికి నువ్వు రాకూడదు, ఎవరిని పంపకూడదు అన్నట్ట. చిత్తం ప్రభు అని హనుమంతుడు బయట గదబుచ్చుకుని కాపలా కాస్తున్నాడు. ఇంతలో లోపల ఉన్న ఋషి కాస్త యమధర్మరాజుగా మారిపోయాడు. రాముడు ఆశ్చర్యపోయి, సమవర్తి, సమస్త లోకాలని జాగ్రత్తగా కాపాడి యమధర్మరాజు, నువ్వు వచ్చావేమిటంటే రామచంద్ర, ఆది దేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే ఆదిదేవుడు మహావిష్ణువు నువ్వు అని పెద్దలు నిన్ను పొగుడుతారు. వాల్మీకి అలాగే రామాయణంలో పొగిడాడు. ఆదిదేవుడు మహాదేవుడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి ప్రభువు సకల లోకేశ్వరుడు రాముడిగా పుట్టాడని, ఆదిశేషుడు లక్ష్మణుడిగా పుట్టాడని అందరూ ఎరిగినదే. నువ్వు శ్రీమన్నారాయణుడివి, అటువంటి నీవు ఎంతకాలం రామావతారంలో సీతాసీతాన్ని ఇక్కడే ఉండిపోతావు? ఇక అవతారం సమాప్తి కావలసిన సమయం వచ్చింది, నువ్వు వైకుంఠానికి రావాలి తండ్రి అని రాముణ్ణి స్తుతిస్తున్నాడు. ఈలోపు రాముడు, అవతారం చాలించడానికి నాకేం అభ్యంతరం లేదు, నా హనుమను వదిలి రాలేను, అదొక్కటే నాకున్న బలహీనత అన్నట్ట. అన్నీ సన్యసించాను కానీ కవిత్వం సన్యసించలేకపోయాను అన్నాడు ఆ మధ్యన ఒక సన్యాసి గారు. తప్పదది, ఏం చేస్తామంటే కవిత్వం మీద ఉన్న వ్యామోహం అటువంటిది. అంతటి శంకరాచార్యుడు కూడా కవిత్వం వదలలేకపోయాడు. అలా వదిలితే ఎలా మరి? రాముడు అవతారం విడిచి పైకి వస్తా, ఒక్క హనుమే నాకు బంధం అన్నట్టే. ఈ భవబంధం పోవాలి ఎలా? అసలు ఆ భవబంధం తొలగించడానికి ఆడిన నాటకమే యమధర్మరాజు గారు ఈ రూపంలో రావడం. ఎంతలో వచ్చేశాడు దుర్వాస మహర్షి, ఆయనకి శాపాయుధుడని పేరు. ఆ అంటే కోపం, ఊ అంటే కోపం, శాపం పెట్టడమే ఆయనకి ఆయుధం. మనందరం దసరాలో ఆయుధ పూజ చేస్తాం, ఆయన దసరాల నాడు కోపానికి పూజ చేస్తాడు. కోపమే ఆయనకి ఆయుధం గనక. ఇదో గొడవ, కోపానికి కూడా పూజ చేసేవాళ్ళు ఉన్నారు. ఓం కోపేశ్వరాయ నమః, మహాకోపేశ్వరాయ నమః, కోపస్వరూపాయ నమః అని అనేక నామాలు దుర్వాసుడికి సృష్టించవచ్చు అనమాట మనం. అటువంటి దుర్వాసుడు వచ్చాడు. రామ దర్శనం కావాలి మారుతి అన్నట్ట. ఇప్పుడు కుదరదండి, లోపల వేరే ఋషితో ఎంగేజ్మెంట్లో ఉన్నారన్నట్ట. నాది ఓల్డ్ ఏజ్, ఆయన ఎంగేజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లోపలకు వదలన్నాడు ఈయన. కుదరదండి అన్నాడు ఈయన. కుదరకపోతే నిన్ను నీ రాముణ్ణి శపిస్తాను, ఏమనుకుంటున్నావు అన్నాడు ఈయన. రాముణ్ణి శపిస్తానని కానీ కంగారు వచ్చేసింది హనుమంతుడికి. తొందరపడి శపించకండి, శపించకండి, మీరు ఎక్కడే ఉండండి అని శాపం రాముడికి తగులుతుందనే భయంతో రాముడి శాసనం తెలుసుండి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. లోపల యముడిగా మారిన ఆయన గబుక్కుని వెంటనే ఋషిగా మారిపోయాడు. మారిపోయి, రామచంద్ర, ఈ హనుమ నీ శాసనాన్ని నిరాకరించాడు, వేసే మరణశిక్ష అన్నట్ట. ఏమిటి మారుతి ఈ పని చేసావు? లోపలికి ఎవరూ రాకూడదు, ఎవరు వస్తే వాళ్ళకి మరణదండనమన్నానే, అది తెలుసుండి కూడా నువ్వు నా శాసనాన్ని నిరాకరించి నా ద్వారా మరణశిక్షకు గురవుతావు. అయ్యో దైవమా, నా ప్రాణం, నా బహిప్రాణం, అంతఃప్రాణం తానే అయిన హనుమంతుణ్ణి చంపవలసిన పరిస్థితి నాకు వచ్చింది అని ఏడుస్తూ కూర్చుండిపేట కుప్పకూలిపోయాడు రాముడు. ఇంతలో దుర్వాసుడు వచ్చాడు. ఈ దుర్వాసుల వారు నిన్ను శపిస్తానన్నారయ్యా, నీ వంశాన్ని నిర్వీర్యం చేస్తానన్నాడు, అందుకే భయపడి లోపలికి వచ్చానన్నట్ట. అప్పుడు దుర్వాసుడు నవ్వి, అంతా లోకశ్రేయస్సుకు రామ, నీ అవతార సమాప్తి కోసం మేమందరం వాడిన అంతర్నాటకం ఇది, తప్పదన్నాడు. ఇంతలో వశిష్ఠుడు వచ్చాడు. రాముడు వశిష్ఠుణ్ణి, హనుమంతుణ్ణి చంపడం ఎలాగా అంటే, చంపుట తిట్టుట దేశ బహిష్కృతి చేయుట ఇవి ఎల్ల చంపుటేయగు. రామ, చంపడం, నోటికొచ్చినట్టు తిట్టడం, దేశ బహిష్కరణ శిక్ష విధించడం, ఇవన్నీ చంపడంతో సమానమే. హనుమంతుడు వానరుడు, నీకు ఆంతరంగికుడు గనక తిట్టడంతో వదలకూడదు, ఇతనికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తే ఆయన్ని సంహరించినట్టే, ఇలా శిక్షణ అమలు చెయ్యి అన్నట్ట. సరే, చంపడం కంటే నా హనుమను వదిలేయడం మరీ శిక్ష అన్నాడు రాముడు. ఇది నాకు శిక్ష అన్నాడు హనుమంతుడు కూడా. రామ, నన్ను నరిగి చంపి కావాలంటే నీకు దూరంగా పొమ్మని మాత్రం అనకు, నీకు దూరంగా వెళ్ళలేనగా. అప్పుడు రాముడికి కర్తవ్యం గుర్తుకొచ్చి, భవిష్యత్ బ్రహ్మవి నీవి అవుతావు, రామ సామ్రాజ్యానికి నిన్ను పట్టాభిషేకం చేస్తున్నాను, శ్రీరామ భక్తి అనేది ఒక సామ్రాజ్యం అయితే ఆ సామ్రాజ్యానికి నువ్వు అధిష్టాన దేవతవై ఉందువుగాక, కలియుగాంతం వరకు చిరజీవిగా ఉండి రాబోయే కాలంలో నవమ బ్రహ్మవవుతావు, ప్రస్తుతం గంధమాదన పర్వతానికి వెళ్ళు, ఇక నేను అవతారం సమాప్తి చేస్తాను అన్నాడు. ఆ తరువాత హనుమంతుడు ఏం చేశాడు, ఈ దివ్య కథ ఎటువంటి వలుపులు తిరిగిందనే అద్భుత కథా విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్.
శ్రీయాంజనేయం.